జై గురుదేవ్ అందరూ కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు ఇంకా ఒక గంట సేపు నేను దేవతలు ఎక్కడుంటారు, దేవతాశక్తులు అంటే ఏంటి, అవి మనకి రోజు కనిపిస్తాయా, దాని గురించి కొన్ని కొంచెం వివరాలు చెప్తాను. ఇక్కడ చెప్పబోయేవి అన్ని వేదాలలో ఉన్న రహస్యాలు. వేదాలు అంటే ఏంటి, వేదాలని రాసింది ఎవరు, ఆ ఋషులు ఎవరు, వాళ్ళు ఎందుకు అవన్నీ వేదాలని రాశారు, దాని గురించి కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పబోయేదంతా ఋగ్వేదంలో ఒక సెక్షన్ ఉంది, 10 మండలాల్లో ఉన్న ఒక సెక్షన్ ఉంది, నక్షత్ర హిస్టరీ అని. దాంట్లో ఇచ్చిన వివరాలను బట్టి చేసింది ఇది. దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం మానసిక స్థితుల లెవెల్స్ గురించి కొంచెం చూసుకోవాలి. అది కొంచెం ఎందుకు అవసరం అంటే, ఋషులు ఎవరు, వైదిక ఋషులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, దాన్ని అర్థం చేసుకుంటున్నాము అంటే మన స్థితి ఎక్కడుంది అనేది కొంచెం అర్థం చేసుకుంటాము. ఇది మానసిక స్థితులు అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, నేను అన్ని చదవట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మన భౌతిక మనస్సు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మన మినరల్ కింగ్డమ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్లకు కూడా మనసు ఉంటుంది, అక్కడి నుంచి వృక్ష జగత్తుకు వస్తాము, తర్వాత ప్రాణి జగత్తుకు వస్తాము, తర్వాత మానవుడు వస్తారు. ఈనాడు సాధారణంగా మనుషులు ఈ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం ఆలోచించగలరు, మధ్యలో ఉన్నారు అనుకోండి, ఈ స్థితిలో ఇప్పుడు మధ్యలో ఉన్నారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఈనాడున్న పాలిటీషియన్స్ అయినా, బిజినెస్ మెన్ అయినా, టీచర్స్, వాళ్ళందరూ కొంచెం ఈ స్థితిలో ఉన్నారు. వైదిక ఋషులు చాలా పైకి ఎదిగారు, వాళ్ళు సత్యాన్ని దర్శించగలిగారు. వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళు రాశారు. ఎలా రాశారు అంటే మంత్రాల రూపంలో రాశారు. మనకు వేదాలు అంటే వైదిక మంత్రాలే గుర్తొస్తాయి కదా, ఆ మంత్రాలు అర్థం ఏంటి, అలా ఎందుకు రాశారు అనేది కొంచెం అర్థం చేసుకుందాం. ఋషులు వాళ్ల లక్ష్యం ఏంటి అని అంటే, వాళ్ళు ఏది తర్కంతో అర్థం చేసుకోవాలి అని అనుకోలేరు. ఆ స్థితిలో తర్కం అనేది ఉండదు, లాజిక్ అనేది ఉండదు. ఆ స్థితిలో ఉండేది దివ్య దర్శనం మాత్రమే, ఆ ఇల్యూమినేషన్ ఉంటుంది. అక్కడ ఉన్న స్థితిలో వాళ్ళు చూసిన దాన్ని రాశారు. ఇది ఋగ్వేద మంత్రాలు ఎప్పుడు రాశారు అనే దానికి కూడా కొంచెం చాలా సంవత్సరాల, వేల సంవత్సరాల ముందు రాసినది ఋగ్వేదము. ఋగ్వేద మంత్రాల్లో ఒక విశిష్టత ఏంటంటే, అక్కడ రాసిన ఋషులు కూడా ఇంకా పాత ముందు ఉన్న ఋషుల గురించి చెప్తారు. సనఃపూర్వే భిర్షి భిరిడు అని ఇంకా ముందు కాలంలో ఋషులు ఎలా ఉన్నారు దాని గురించి కూడా చెప్తారు. అంటే ఒక ఏమి లేకపోయినా మోడర్న్ సైంటిఫిక్, ఇప్పుడు సైన్సెస్ ఒప్పుకుండే ఏంటంటే 5000 సంవత్సరాల ముందు దీన్ని రాశారు అని. నిజమేంటో ఇంకా తెలియదు, ఇంకా చాలా ముందు ఉండొచ్చు. ఆ స్థితిలో మానవ జాతి ఉండింది ఒకప్పుడు. ఆ స్థితిలో కొంతమంది మానవులున్నారు, ఋషులున్నారు, మానవ సమాజం కూడా ఆ స్థితిలో ఉండింది. అక్కడ నుంచి అందరూ దిగజారిపోయాం. ఇప్పుడున్న స్థితి ఏం చెప్పానంటే మధ్యలో ఉన్నాము. ఆ మొత్తం మానసిక స్థితిలో చాలా పైకి ఎదిగారు మానవులు, అక్కడి నుంచి దిగజారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆ స్థితికి ఎక్కడ ఉన్నామో ఆ స్థితికి చేరుకుంటున్నాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం అన్నమాట. వేదాలలో ఆస్ట్రానమీ గురించి అయినా ఖగోళ విజ్ఞానం గురించి మాత్రమే చెప్పబడలేదు, చాలా చెప్పారు. దాంట్లో నేను ఇవాళ చెప్తున్నది ఖగోళ విజ్ఞానం గురించి, నక్షత్రాల గురించి, వాటి రహస్యాల గురించి చెప్తాను నేను. అక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవతలు అంటే దోసు షైన్ అంటే ప్రకాశించేవాళ్లు అని చెప్తారు. ఇప్పుడు మనము ఈ లైట్లు ఉన్నాయి, లైట్లు ఆపేస్తే మనం మనకు కనిపించే ఈ చీకటిలో మనకు కనిపించేది ఏముంది? ఏం కనిపిస్తాయి? ఇప్పుడు ఈ టెంట్ తీసేసి బయట వెళ్లి నించుంటే పైన చూస్తే లైట్లు ఆపేస్తే ఏం కనిపిస్తాయి మనకు? స్టార్స్ ఒకటే కనిపిస్తాయి. పొద్దున కూడా ఒక స్టార్ కనిపిస్తూ ఉంటుంది, సూర్యుడు. సూర్యుడు కూడా నక్షత్రం అని అందరికీ తెలుసు కదా. ఎప్పుడు మనకి కనిపించేది చంద్రుడు కనిపిస్తాడు, కానీ చంద్రుడికి వచ్చే వెలుతురు కూడా సూర్యుడి నుంచే వస్తుంది. సో అన్ని వెలుతురు ప్రకాశము ఎక్కడి నుంచి వస్తుంది అంటే నక్షత్రాల గురించి వస్తుంది. దేవతల్ని మనం ఏం చెప్తాము? ప్రకాశించేవాళ్లు అంటాం. దేవ అంటే షైనింగ్ వన్ అంట ఇంగ్లీష్. అంటే అర్థం ఏంటంటే దేవతలు ఎక్కడ లేరు, మన ప్రకృతిలో కనిపించే ప్రకాశించే నక్షత్రాలే దేవతలు అనేది అర్థం చేసుకోవాలి. ఆ నక్షత్రాలంటే మరి ఉత్తి నక్షత్రాలేనా? ఆ నక్షత్రాల వెనక చాలా శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్ని దేవతాశక్తులు అని మన ఋషులు గుర్తించారు. అంటే దేవతలు అంటే దేవతల్ని చూడాలంటే మన కళ్ళతో చూడాలంటే ఏం చేయాలంటే నక్షత్రాలను చూడాలి. మనం రోజు నక్షత్రాలను చూస్తున్నప్పుడు మనం బెంగళూరులో హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు చూడలేమండి. అక్కడ పొల్యూషన్ ఎంత ఉందంటే ఏమి నక్షత్రాలు కనిపించవు, సూర్యుడు తప్ప ఇంకేం కనిపించదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ, వేరే చోట్ల ఉన్న వాళ్ళకి పొల్యూషన్ లేని చోట మీకు నక్షత్రాలు బాగానే కనిపిస్తాయి. రోజు నక్షత్రాలను చూసినప్పుడు వాటి గురించి మొత్తం అర్థం కాకపోయినా దేవతలను చూస్తున్నాము, ఆ శక్తులను చూస్తున్నాము అనేది అర్థం చేసుకోండి. ఏ శక్తులు ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఋషులు ఈ అన్ని ఖగోళ విజ్ఞానం అంతా చూశారు, వాటిని రాయాలనుకున్నారు. ఈనాడేమో మనం ఏమైనా రాయాలంటే బుక్స్ ఉన్నాయి, సాఫ్ట్ కాపీలు ఇచ్చేస్తారు, సీడీలో అందరూ తీసేసుకుంటారు. ఆ కాలంలో ఋషుల దగ్గర ఇలాంటివి రాసేకి వాళ్ళకి పుస్తకాలు కూడా లేవు. డీటెయిల్డ్ గా రాయాలంటే చాలా రాయాలి, కానీ అంత వనరులు లేవు అప్పుడు రాసేకి. వాళ్ళు ఏం చేశారంటే ఒక కథలలాగా పురాణాలని రాశారు, ఈ రహస్యాలని చెప్తూ అలా రాశారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ నక్షత్రాలను చూశారు. వాళ్ళు ఆ మానసిక స్థితి మరచిపోదండి, మానసిక స్థితి చాలా పైన ఎదిగి ఆ దివ్య దర్శన స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆ నక్షత్రాలను చూసినప్పుడు, మనం చూసే ఒక లైట్ కనిపిస్తుంది నక్షత్రాలు అనుకుంటాం, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇవి నక్షత్రాలు మాత్రమే, అంటే లైట్ మాత్రమే, ప్రకాశం మాత్రమే కాదు, వీటి నుంచి మన పృథివీ పైన చాలా శక్తి తరంగాలు వస్తున్నాయి, శక్తి వస్తోంది అని గుర్తించారు. ఆ శక్తులకు ఆ శక్తిని బట్టి పేర్లు ఇచ్చారు. రుద్ర అని, విష్ణు అని, గరుడ, సర్ప, మన్మథ అన్ని దేవతల పేరుని వాళ్ళు శక్తి రూపంలో ఇచ్చారు. ప్రతి ఒక్క నక్షత్రాన్ని గుర్తించారు. ఆ నక్షత్రాలు ఎలా గుర్తించారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, కొన్ని నక్షత్రాల గురించి ఎలా వాళ్ళు రాసేశారు, ఇక్కడ ఒక నేను ముందు చూపిస్తాను. విష్ణు శేషశాయ మీద పడుకున్న విష్ణు అందరికీ తెలుసు కదా, ఆ నక్షత్ర రచన కనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు చూస్తే అక్కడ ఒక చిన్న నక్షత్రాలు, నాలుగు చిన్న నక్షత్రాలు ఏదో కనిపిస్తాయి, ఆ శేషశాయి సరిగా కనిపించదు. కానీ ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ తీసుకొని చూస్తే, చాలా పవర్ఫుల్ టెలిస్కోప్ తీసుకోవాలి, అలాంటి పవర్ఫుల్ టెలిస్కోప్ తీసుకొని చూస్తే ఆ విష్ణు మండలం ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఋషులు తమ దివ్య దర్శనంతో వాటిని ఇక్కడ కూర్చొని, అప్పుడేం టెలిస్కోప్లు లేవు ఏం లేవు, వాళ్ల కళ్ళారా వాటిని చూసి రాశారు. ఆ తర్వాత నక్షత్రాలను చూశారు. ఆ నక్షత్రాలు ఎప్పుడు ఉదయిస్తాయి, ఆ నక్షత్రాల నుంచి వచ్చే శక్తులేంటి, దాని గురించి చెప్పాలనుకున్నారు. కానీ అన్నిటికన్నా ఈజీగా మన పిల్లలు కూడా మనం నేర్పే విధానం ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే, ఏదైనా చెప్పాలంటే పంచతంత్ర కథలో ఏదో కథలు చెప్తూ ఉంటాం. ఆ కథల మూలాన ఆ జ్ఞానము వాళ్ళు మనం పిల్లలకు అందజేస్తూ ఉంటాం. ఋషులు కూడా మమ్మల్ని మనకు అలాగే ఇచ్చారు. ఈ దేవతల గురించి చాలా కథలు రాశారు. ఆ కథలు ఒక్కొక్కసారి చూస్తే ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. ద్రౌపదికి ఐదుగురు భర్తలు కదా, అది చూస్తే ఏంటి అలా ఉంది ఆ పరిస్థితి ఆ కాలంలో అనిపిస్తుంది. కానీ కొన్ని కథలు చూస్తే ఇదేంటి ఇలా ఉంది అనిపించినా, ఆ కథలు ఎందుకున్నాయంటే అవి ఉత్తి కథలు కావు. ఆ నక్షత్రాలు ఆ శక్తిధారల మధ్యలో ఉన్న సంబంధాల గురించి వాళ్ళు రాశారు, దాన్ని ఆ కథల రూపంలో రాశారు. కథల రూపంతో రాయటంతో ఏమైందంటే, ఇన్ని సంవత్సరాలైన, వేలాది సంవత్సరాలైన, ఇన్నాటి ఇప్పుడు కూడా మనకు ద్రౌపది గారిని ఎంతమంది భర్తలు అంటే అందరు చెప్పగలరు కదా. కథల రూపంలో ఆ మొత్తం విజ్ఞానాన్ని మనకు అందించారు. అది ఎలా, ఆ కథల అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం. ఇలాగే ఇంకోటి ఏం చేశారంటే, కొన్ని నక్షత్రాలు పృథ్వీ పైన శక్తిలిస్తున్నప్పుడు సంవత్సరాలలో ఒక కొన్ని రోజులుంటాయి. ఆ రోజులు కొన్ని శక్తిధారులు విశేషంగా పృథ్వీ పైన వర్షం ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ గారు చూపించారు దత్తాత్రేయ జయంతి నాడు మన పృథ్వీ మీద రుద్ర, బ్రహ్మ, విష్ణు, శివ శక్తులు మూడు ఒకేసారిగా ఆ రోజు మన పృథ్వీ మీద వస్తుంది అని. అలాగే మకర సంక్రాంతి, గణేష్ చతుర్థి, ఋషి పంచమి ఇలాంటి పండుగలు ఏం చేశారంటే, ఋషులు అలాంటి రోజుల్ని గుర్తించి విశేష రోజుల్ని పండగలాగా చేశారు. ఆ పండగలకి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ నాకేంటంటే పండగ అంటే బాగా వండుతారు, బాగా భోజనం చేసి కూర్చోవచ్చు. ఆ రోజు ఏదో వినాయక చతుర్థి అంటే మోదకాలు చేస్తారు, స్పెసిఫిక్ ఏదో ఒక నైవేద్యం ఉంటుంది అది తింటాము అనే దానికి ఉండిపోయింది. కానీ ప్రతి పండగకి మన ఋషులు కొన్ని సాధనలు ఇచ్చారు, ఆ రోజు చేయవలసిన సాధనలు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు వచ్చే శక్తిధారల్ని మనము తీసుకోవాలంటే ఆ సాధనలు చేయాలి అనేది. దానికి చాలా ఉంటాయి, ఏకాదశులు ఉంటాయి, ప్రతి మాసంలో వస్తాయి ఏకాదశులు. ఎందుకు ఆ శక్తి లే ధారలు వస్తాయి అనేది కూడా ప్రతి ఒక్క దానికి అర్థం ఉంది. ఇది చెప్పాలంటే చాలా ఒక రోజంతా కావాలి, నేను ఒక గంట సేపు చెప్తున్నాను కాబట్టి కొన్ని చెప్తాను. దయచేసి ఒకటి ఏంటి అర్థం చేసుకోండి అంటే, ఈ ప్రతి ఒక్క పండగ అయినా శక్తిధారల గురించి చెప్తున్నా, దేవతల గురించి చెప్తున్నా, దాని వెనక ఒక మహాన్ విజ్ఞానం ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. నక్షత్రాలు చూసినప్పుడు అవి దేవతలు అనేది మర్చిపోకుండా చూసుకుందాం. ఇప్పుడు ఖగోళ విజ్ఞానం గురించి చెప్తున్నాను, నక్షత్రాల గురించి చెప్తున్నాను. కొంచెం ఇప్పుడు మనం డిస్టెన్స్ చెప్పుకుంటాం. బెంగళూరు నుంచి మంత్రాలయం 400 కిలోమీటర్లు, నేను ఇక్కడ వచ్చినప్పుడు చెప్తాను మేము చాలా దూరం నుంచి వచ్చామంటాం. అంటే మనం డిస్టెన్స్ మన లెక్కలు ఏంటంటే 400 కిలోమీటర్ అంటే చాలా దూరం అనుకుంటాము, ఇంకా 1000 కిలోమీటర్ అంటే ఢిల్లీకి వెళ్తే ఇంకా దూరం అనుకుంటాము. కానీ నక్షత్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 1000 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 10000 కిలోమీటర్లు కూడా పనికిరావు. ఆ దూరాలు ఏంటో అన్న ఋషుల గురించి ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో రెండు భావాలున్నాయి. ఒకటి అణోరణియాన్ మహతోమహియాన్ గురించి కూడా చెప్తాను తర్వాత దీంట్లో. ఇంకొకటి ఏంటంటే ఆ డిస్టెన్సెస్ చూడండి, ఆ దూరాలు చూడండి. అక్కడ ఇక్కడ పృథ్వీ మీద కూర్చుని వాళ్ళు ఆ స్థితికి ఎదిగి ఆ నక్షత్రాలను చూశారు, ఆ డిస్టెన్సెస్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ నేను కొంచెం ఎలా చెప్పుకుంటూ వెళ్తానంటే, ఒక మీటర్ అంటే తెలుసు కదా, ఆ డిస్టెన్స్ లో ఉంటే మనం దూరం నుంచి ఏదైనా వస్తువును చూస్తే ఒక మన ఆకులు కనిపిస్తాయి. అక్కడ నుంచి కొంచెం పై దూరం నుంచి చూస్తే 10 కిలోమీటర్ల నుంచి చూస్తే అన్ని ప్లాంట్స్ కనిపిస్తాయి. కొంచెం 100 మీటర్ల పైన పృథ్వీ నుంచి పైన పైకి వెళ్లి చూస్తే ఆ రోడ్లు ఏరియాలు అన్ని కనిపిస్తాయి. ఇది బెంగళూరులో ఒక అరవింద ఆశ్రమం ఉన్న చోట ఇది. సో ఇక్కడ రోడ్లు కనిపిస్తాయి, బిల్డింగ్స్ కనిపిస్తాయి మీకు. 1 కిలోమీటర్ పైకి వెళ్తే మొత్తం ఒక బెంగళూరులో ఒక పార్క్ అంతా కనిపిస్తుంది మీకు. 10 కిలోమీటర్లు వెళ్తే ఇక్కడ బెంగళూరు ఇంత అయిపోయింది, కర్ణాటక అంతా కనిపిస్తోంది. 100 కిలోమీటర్లు పైకి వెళ్తున్నాం, ఇది పృథ్వీ నుంచి 100 కిలోమీటర్లు పైకి వెళ్లి చూస్తున్నాం దీన్ని. అప్పుడు మన దక్షిణ భారతం కనిపిస్తోంది. 1000 కిలోమీటర్లు పైకి వెళ్తే భారత, ఆఫ్రికా, సౌదీ అరేబియా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలాగే పైకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు 100000 కిలోమీటర్లు పైకి వెళ్ళాం, అక్కడ నుంచి మొత్తం పృథ్వీ కనిపిస్తోంది. 100000 కిలోమీటర్ అంటే పృథ్వీలో ఎక్కడ ప్లేస్ కాదు, 100000 కిలోమీటర్ పైకి వెళ్ళాము అప్పుడు పృథ్వీ చిన్నగా కనిపిస్తోంది. 1000000 కిలోమీటర్లు పైకి వెళ్ళాము అప్పుడు పృథ్వీ కనిపిస్తోంది, చిన్నగా అయిపోయింది. ఇక్కడ ఒక చంద్రుడున్నాడు, పృథ్వీ చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకా 1 కోటి కిలోమీటర్లు, ఇంకా అన్ని పది పెరుగుతూ ఉంటుంది. మన పృథ్వీ తిరుగుతున్న సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మన పృథ్వీ ఒక ఎంత చెప్తున్నాము, పృథ్వీ ఎంత పెద్దది, అది ఒక అసలు కనిపించదు కూడా కనిపించదు మనకు. ఇది మన సౌరమండలంలో ఉన్న 4 మధ్యలో దగ్గరలో ఉన్న గ్రహాల ఆర్బిట్స్ ఇవి. ఇంకా పైకి వెళ్తూ ఉంటే మన సౌరమండలం అంతా కనిపిస్తూ ఉంది. అవి ఇంకా పైకి వెళ్తాము, ఇప్పుడు మన సూర్యుడు కనిపిస్తున్నాడు, సౌరమండలం కొంచెం చిన్నగా కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్తే ఇప్పుడు మన సూర్యుడు కూడా మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుందో నక్షత్రాలు అలా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మన యూనివర్స్, మన ఏమంటాము, అదంతా బ్రహ్మాండంలో ఇప్పుడు చూస్తున్నాము. బ్రహ్మాండం ఎంత పెద్దది అనేది చూపిస్తున్నాను, అది కూడా ఇక్కడ మొత్తం చూపించట్లేదు, కొంచెం పార్ట్. ఇప్పుడు ఒకటి వెనక వెళ్ళు. ఇప్పుడు ఏంటంటే డిస్టెన్సెస్ చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, వెలుతురు సెకండ్కి 300,000 కిలోమీటర్ స్పీడ్ ఉంది దానికి. అలాంటి వెలుతురు ఒక సంవత్సరం ఎంత దూరం వెళ్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటాం. సరేనా, అది మనం ఒక కిలోమీటర్ లాగా చెప్పుకుంటాం ఖగోళ విజ్ఞానంలో చెప్పాలంటే. అంటే అది ఎంత, ఒక 10,000 కోట్ల కిలోమీటర్ పైన, అంత డిస్టెన్స్ ని ఒక సంవత్సరంలో లైట్ క్రమిస్తుంది. ఆ డిస్టెన్స్ ఒక లైట్ ఇయర్ అంటాం. ఆ డిస్టెన్స్ లో చెప్పుకుంటూ వెళ్తాం. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా వెళ్తూ ఉంటే నక్షత్రాలు కనిపిస్తాయి, వాటి మధ్య అంతా ఏమి కనిపించట్లేదు. అంత నక్షత్రాలు అక్కడక్కడ ఉన్నాయి, మధ్యలో అంత శూన్యం ఉంది అనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్తే ఇప్పుడు 1,000 లైట్ ఇయర్స్, అక్కడ వెళ్తే ఒక లైట్ ఈ నక్షత్రాలన్నీ ఒక బ్యాండ్ లాగా కనిపిస్తాయి. దీన్ని మనం పాలపుంత అంటాము. ఇంకా మనం పాలపుంత లోపలే ఉన్నాము. 1,00,000 లైట్ ఇయర్స్, 10,00,000 లైట్ ఇయర్స్ దూరం వెళ్తే అప్పుడు మన పాలపుంత మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది దీన్ని ఒక గెలాక్సీ అంటాం. ఇలాంటిది కోట్ల గెలాక్సీలు ఉన్నాయి మన బ్రహ్మాండం. అంత పెద్ద ఇది, మన పృథ్వీ చాలా చిన్నది, దాంట్లో మన 100 ఎకరాలన్నా చాలా తక్కువే కదా. ఇలాంటి నక్షత్రాల గురించి వాళ్ళు ఇక్కడ కూర్చొని అంత దూరంలో ఉన్న నక్షత్రాలను చూశారు, వాటి గురించి చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇది మన పృథ్వీ. ఇంకా దగ్గరలో సౌరమండలం ఇది, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇవన్నీ గ్రహాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు నక్షత్రాలను చూశారు ఋషులు. నక్షత్రాలను చూసినప్పుడు ఏమైందంటే, కొన్ని నక్షత్రాలు దగ్గరలో ఉన్నాయి, కొన్ని నక్షత్రాలు దూరంలో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు అవి ఒక షేప్ లో కనిపిస్తూ వస్తాయి. మనకు చాలా సప్తర్షి మండలం గురించి అందరికీ తెలుసు కదా. ఎంతమందికి సప్తర్షి మండలం గురించి తెలుసు ఇక్కడ కదా? సప్తర్షి మండలంలో 7 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలను ఎప్పుడైనా చూస్తాము, చెప్తాము ఇది సప్తర్షి మండలం అని. కానీ ఏమవుతుందంటే, ఆ సప్తర్షి మండలం గురించి చూపిస్తున్నాను ఇక్కడ. ఆ నక్షత్రాలు ఒకే దగ్గరలో లేవు, చాలా ఒక నక్షత్రం దగ్గరలో ఉంది, ఒక నక్షత్రం దూరంలో ఉన్నాయి. కానీ ఈ నక్షత్రాలు మనం పృథ్వీ నుంచి చూసినప్పుడు ఒక ఆకారంలో కనిపిస్తుంది. దాన్ని మనం రాశి చక్రంలో చెప్పుకుంటాం కదా, ఒక ప్రతి రాశికి అలా ఒక కాన్స్టలేషన్ అంటారు ఇంగ్లీష్ లో. నాకు తెలుగు అంత సరిగ్గా రాదు, తెలుగు పదం తెలియదు నాకు. అలా వాళ్ళు ఏం చేశారంటే, నక్షత్రాలను చూశారు, ఆకృతిని చూసి దాన్ని బట్టి ఆ నక్షత్రాల సమూహానికి ఒక పేరు పెట్టారు. దాన్ని మనం రాశులు అంటాము. అనేక కోట్యాంతర రాశులున్నాయి. కానీ ఒక మన సూర్యుడు కనిపిస్తారు కదా, ఇంకోవైపు తిరిగి చూస్తే ఏ నక్షత్రాలు కనిపిస్తాయో దాన్ని సూర్యపథము అంటాము. దాంట్లో ఉన్న 12 నక్షత్రాల సమూహాలని మనం గుర్తించారు. ఆ 12 నక్షత్రాల సమూహాలని మన ద్వాదశ రాశులుగా గుర్తించారు. అవి మన పృథ్వీ మీద శక్తిధారని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు అందుకే మనము ఎవరైనా పుట్టినప్పుడు జాతక చక్రం రాస్తాము. ఆ పుట్టినప్పుడు ఆ పృథ్వీ మీద ఏ నక్షత్రాలు, ఏ శక్తిధారలు ఎలా వస్తున్నాయి అనేది దానితో గుర్తించుతాం. కొన్ని నక్షత్రాలను చూశారు, వాళ్ళకి సింహం అనిపించింది, దాన్ని సింహరాశి తెలుసు కదా. ఆ నక్షత్రాలను చూస్తే కొంచెం ఇమాజినేషన్ ఉపయోగించాలి, చూస్తే సింహం లాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాము ఈ కొన్ని నక్షత్రాలున్నాయి, ఇద్దరు చేతులు పట్టుకుని డాన్స్ చేస్తున్నట్టుంది. ఇది ఏ రాశి చెప్పగలరా? మిథున రాశి. ఇద్దరు ఉన్నారు అందుకే దాన్ని మిథున రాశి అన్నారు. మనకి ఇక్కడ నుంచి చూస్తే, నక్షత్రాలను చూస్తే ఈ ఆకృతులు కనిపించవు. కానీ అవి గీతలు అక్కడ ఉండవు. నక్షత్రాలు డాట్స్ ఉంటాయి, గీతలు మనం గీసుకుంటే మన ఆలోచనలో అలా కనిపిస్తుంది. ఇది ఎలా ఉంది? తులారాశిలో. ఇప్పుడు మన పృథ్వీ ఇక్కడ ఉంది, సూర్యుడు ఇక్కడున్నాడు. సూర్యుడి చుట్టూ పృథ్వీ ఇలా తిరుగుతూ ఉంది. అక్కడ నుంచి పృథ్వీ నుంచి చూస్తూ ఉంటే ఈ 12 రాశులు ఇలా కనిపిస్తుంటాయి. ఇంకా ఇక్కడ ఇక్కడ అంత ఇక్కడ కూడా చాలా కాన్స్టలేషన్స్ ఉన్నాయి, రాశులు ఉన్నాయి, కానీ ఈ 12 గురించే చెప్తాను. మేష, వృషభ అలా రాశులు. నెక్స్ట్ మన 12 రాశులు ఇవి: మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుర్, మకర, కుంభ, మీన. వీటికి బ్రిటిష్ ఇంగ్లీష్ పేర్లు కూడా ఉన్నాయి. అవి ఎవరికైనా దీని మీద ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇంకా రీసెర్చ్ చేస్తాము అన్న వాళ్ళు ఇవి తీసుకుని ముందుకు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఈ 12 రాశుల్లో ఉన్న నక్షత్రాలలో 27 నక్షత్రాలని స్పెసిఫిక్ గా గుర్తించారు. మన 360 డిగ్రీలు ఉంటాయి కదా చుట్టూ, దాన్ని 27 భాగాలు చేశారు. అక్కడ ఒక నక్షత్రాలు ఉంటాయి, దాన్ని స్పెసిఫిక్ శక్తిధారలు అక్కడి నుంచి వస్తున్నాయని గ్రహించారు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, ఇలా నక్షత్రాలు ఉన్నాయి. ఇలా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఈ 27 నక్షత్రాలు మన పృథ్వీ మీద వస్తున్న శక్తిధారల్ని కంట్రోల్ చేస్తాయి. ఈ ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి రూలింగ్ ప్లానెట్ కేతు అంటాము. అలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వం గురించి చెప్పుకోవాలి అంటే ఈ 27 నక్షత్రాలు ఏమున్నాయో ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక దైవత్వం ఉంటుంది. ఒక నక్షత్రానికి ఇది దైవత్వం అంటాం. ఆ దైవత్వం అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే నక్షత్రాలు ఎప్పుడు ఉదయిస్తాయి, ఎప్పుడు అస్తమిస్తాయి, ఆ శక్తిధారలు ఏమొస్తాయి అనే దానికి ఏం చేస్తారంటే, దైవత్వం అంటే ఏ దేవత గురించి ఆధిపత్యం ఇచ్చారో వాళ్ల మధ్య కథలు కట్టారు. ఇప్పుడు ఎలా ఉదాహరణకు ముందు చూపిస్తాను. శివుడు ఒక నక్షత్రం చూసి దీన్ని శివ అన్నారు. మనం మిథున రాశి చూసాం కదా, అర్ధనారీశ్వర స్వరూపం అని శివ అన్నారు. ఇంకో రాశి ఉంది ధనుర్రాశి. ధనుర్రాశికి ఆధిపత్యం మన్మథుడు. ఏమవుతుంది ఆకాశంలో అంటే, ఎప్పుడు మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఉదయిస్తాయో అప్పుడు ధనుర్రాశిలో ఉన్న నక్షత్రాలు అస్తమిస్తాయి. అంటే శివుడు కళ్ళు తెరిచినప్పుడు మన్మథుడు నాశనమైపోతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక గ్రహం నక్షత్రం ఉదయించినప్పుడు ఆ దైవత్వం, ఆ దేవుడు పుట్టాడు, కళ్ళు తెరిచాడు అని కథ ఉంటుంది. ఏ నక్షత్రాలు అస్తమిస్తాయో ఆ నక్షత్రాలు చనిపోతున్నాయి, ఆ దేవతలు చనిపోతున్నారు, ఆ రాక్షసులు చనిపోయారు అనే కథలు ఉంటాయి. సో అందుకే మన శివుడు ఉన్నాడు, శివుడు కళ్ళు తెరిస్తే మన్మథుడు కాలిపోయాడని కథలు వచ్చింది. అలా నక్షత్రాలలో ఉన్న దైవత్వానికి కథలు కట్టారు. దానిలో కొన్ని కథలు ఇప్పుడు చూస్తాం. ఆకాశంలో ఇప్పుడు దత్తాత్రేయ జయంతి గురించి మాస్టర్ చెప్పేశారు, ఇది నేను మళ్ళీ చెప్పనిది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, దాన్ని విష్ణు మండలం అంటారు. అక్కడ ఇక్కడ చూస్తే దగ్గరలో ఎంత సరిగ్గా ఇక్కడ చాలా దూరంలో ఉంది విష్ణు కిరీటం కనిపిస్తుంది. శేషశాయి విష్ణు పడుకున్న కిరీటం కనిపిస్తుంది ఆకాశంలో. ఇక్కడ బ్రహ్మస్థానం అంటారు, ఇది రుద్రస్థానం అంటారు. ఆ రోజు దత్తాత్రేయ జయంతి రోజు పొద్దున చూస్తే మనం ఆకాశంలో ఈ నక్షత్రాలు ఒకే లైన్లో కనిపిస్తాయి. అంటే అన్ని నక్షత్రాల నుంచి మనకు శక్తిధారలు మన మీద వస్తున్నాయి ఆ రోజు. అంటే బ్రహ్మ, విష్ణు, శివశక్తులన్నీ మన మీద వస్తున్నాయి. అంటే ఇది దత్తాత్రేయ జయంతి గురించే కాదు, అన్ని గురువులకు మనం ఇదే చెప్తాం, బ్రహ్మ విష్ణు శివ అని కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటాం కదా. అంటే ఏ గురువు అయినా సరే ఆ గురువు కటాక్షం ఆ రోజు చాలా ఎక్కువగా మన మీద దొరుకుతుంది దత్తాత్రేయ జయంతి నాడు. ఆ నక్షత్రాల నుంచి శివశక్తి, విష్ణుశక్తి, బ్రహ్మశక్తి మన మీద ఆ రోజు మనం ఏమి చేయకుండానే వస్తూ ఉంటుంది. మనం లేచి ఆ శక్తిని తీసుకుంటే చాలు, లేదంటే ఆ శక్తి వస్తూ ఉంటుంది, మనం పడుకుంటే శక్తులు వస్తాయి, మనకేం లాభం లేదు. ఇప్పుడు మనకు నక్షత్రాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఇప్పుడు మనం బయటకు చూస్తే ఇలాగే కనిపిస్తాయి కదా. ఋషులు ఏం చేశారంటే, నెక్స్ట్ దాని మధ్యన కొన్ని గీతలు రాశారు. ఇలా ఒక షేప్లు కనిపిస్తాయి, నెక్స్ట్ వాటికి పేర్లు పెట్టారు. సప్తర్షి మండలం అని ఇంకో రాశి అని పెట్టారు. ఇక్కడ ముందు చెప్పాను కొన్ని కథల గురించి, ఇప్పుడు కొన్ని చెప్తాను నేను. ఇవాళ ఒకటి ఏంటంటే ఇప్పుడు శివుడు మన్మథుడిని చంపేశాడు అనే కథ చెప్పాను, దాని గురించి చెప్తాను. ఇంద్ర వృత్రాసుర సంహార అనేది ఋగ్వేదంలో చాలా ఇంపార్టెంట్ కథలాగా ఉంటుంది. ఆ వృత్రాసుర సంహార గురించి కూడా, నక్షత్రాల్లో ఉన్న వృత్రాసుర సంహార ఎలా జరుగుతుంది చూద్దాము. మహాభారతంలో ద్రౌపదీ సభయంవరం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు వచ్చి ఒక యంత్రాన్ని భేదిస్తాడు, మత్స్యయంత్రం. ఆ మత్స్యయంత్ర భేదన కూడా, ఆ కథ అక్కడ ఎందుకు వచ్చింది అంటే నక్షత్రాలలో అదే జరుగుతూ ఉంటుంది. అది ఎలా చూద్దాము. ఇంకొకటి మహాభారతంలో వచ్చే కథ ఉత్తర గోగ్రహణం. మహాభారత కథలు అంటే పాండవులు కౌరవులు అనుకుంటాము, మధ్యలో ఒక కామిక్ క్యారెక్టర్ లాగా ఉత్తర కుమార్ వస్తాడు. కానీ ఆ పొజిషన్ ఎక్కడ కథ ఎందుకు వచ్చింది అంటే అది కూడా నక్షత్రాలలో కనిపిస్తూ ఉంటాయి. ఆ ఉత్తర గోగ్రహణ కథ కూడా చూద్దాం ఎలా జరుగుతుంది. ఇంకొకటి గరుడ సర్ప ద్వేష వైరులు అంటాం కదా, అది కూడా ఎలా అని చూద్దాం. అది ఇంకా ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు విష్ణు మండలం అన్నాను కదా,
ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం. కుఫ్ విష్ణు శేష విష్ణు రావాలి వెళ్ళవా
ఇక్కడ. ఈ బొమ్మ అందరికీ తెలుసు కదా, శేషసాయి విష్ణు, ఆదిశేషుడు ఉన్నాడు, వాడి మీద విష్ణు పడుకున్నాడు లక్ష్మీదేవి. నాభి నుంచి కమలం ఉంది, కమలం మీద బ్రహ్మ ఉన్నాడు. ఇంకా ఇక్కడ మధుమక్షిక మండలం ఉంటుంది, సరస్వతి ఇక్కడ సరస్వతి ఉంటుంది, ఇక్కడంతా ఋషులు ఉంటారు. ఇవి నక్షత్రాలలో యాక్చువల్ గా చూడొచ్చు. ఈ సర్పము ఉంది కదా, దాని ఇంగ్లీష్ పేరు సర్పెన్ సర్క్యులస్ అనే కాన్స్టలేషన్స్ ఉంటాయి. అవి ఇలాగే చూస్తే సర్పంలాగే ఉంటాయి. విష్ణు కిరీటం ఉంటుంది, నాభి నుంచి ఒక కమలం ఉంటుంది. ఆ కమలంని యాక్చువల్ గా పవర్ఫుల్ టెలిస్కోప్ ఉంటే కమలం చూడొచ్చు. దాని పక్కన ఒక కాన్స్టలేషన్ ఉంది, దాని పేరు లైరా అని పెట్టారు, అంటే వీణ. పాశ్చాత్యులు కూడా దాన్ని వీణ అనే గ్రహించారు. అక్కడ అది సరస్వతి వీణ అని కనిపిస్తుంది. వెనక్కి వెళ్తూ ఇప్పుడు ఆ బొమ్మ చూసాం కదా, విష్ణు పడుకున్న బొమ్మ ఇక్కడ. ఇక్కడ కార్తీక శుక్ల చవితి నాగ చవితి రోజు ఎందుకు పండుగ చేసుకుంటామంటే ఆ రోజు ఆ శేష ఆదిశేష తల కనిపిస్తుంది. కార్తీక శుక్ల ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అంటాము. ఆ రోజు మనకు సూర్యోదయానికి ముందు విష్ణు కిరీటం కనిపిస్తుంది, కిరీటంలో ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి. అంటే ఆ శక్తిధారలు అక్కడి నుంచి వస్తున్నాయి. భగవద్గీత ఏకాదశి అంటాము, మార్గశిర శుక్ల ఏకాదశి. ఆ రోజు విష్ణు నడుము వరకు చూడొచ్చు, నక్షత్రాలన్నీ కనిపిస్తాయి. వైకుంఠ ఏకాదశి, పుష్యశుద్ధ ఏకాదశి. ఆ రోజు చాలా శ్రేష్టమైన దినం అంటాము, అందరూ టెంపుల్స్కి వెళ్తాం. ఎందుకంటే ఆ రోజు విష్ణు నక్షత్రాలు, విష్ణుమూర్తి ఉన్న నక్షత్రాలు అన్ని కనిపిస్తాయి ఆ రోజు. అంటే మొత్తం విష్ణు శక్తి మన మీద ప్రవహిస్తున్నాయి ఆ రోజు అని. ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా. అందుకు ఆ రోజు అంత శ్రేష్టం. పొద్దునే వెళ్తాము, సూర్యోదయానికి ముందు వెళ్తాం. ఎందుకంటే సూర్యోదయానికి ముందు ఈ నక్షత్రాలు కనిపిస్తాయి. ఇంకొకటి మాఘశుక్ల ఏకాదశి ఉంది, భీష్మ ఏకాదశి అంటారు. ఎందుకంటే భీష్ముడు చనిపోయిన రోజులు, ధనిష్ట నక్షత్రానికి దైవత్వం భీష్ముడు. ఆ రోజు ఆ నక్షత్రము అస్తమిస్తుంది, ఇంకా కనిపించదు సంవత్సరం, మళ్ళీ ఎప్పుడో కనిపిస్తుంది. అంటే ఆ నక్షత్రం చనిపోయినట్టు. దాని దైవత్వం ఎవరు? భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు భీష్ముడు పడిపోతాడు, కానీ అప్పుడే చనిపోడు కదా. ఉత్తరాయణ కాలం వచ్చినాక చనిపోతాను అంటాడు. ఎందుకు అన్ని రోజులు వెయిట్ చేశాడంటే భీష్ముడికి ఉన్న ఆ కథ ఎందుకు అలా ఉందంటే భీష్ముడికి ఉన్న నక్షత్రం ఆ రోజు చనిపోతుంది, అందుకని దాన్ని భీష్మ ఏకాదశి అంటారు. ఇప్పుడు ఈ ఆకృతి మన అందరికి తెలుసు కదా, స్వస్తిక. వెనక ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తోందా? ఇది మన హిందూ దీంట్లో, కొన్ని వెస్టర్న్ అకల్ట్ దీంట్లో కూడా ఆ సింబల్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న నక్షత్రము మన ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం చుట్టూ సప్తర్షి మండలం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు, సరేనా? ఈ సప్తర్షి మండలం సమ్మర్ టైంలో, అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది, మూడు నాలుగు నెలల తర్వాత ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది మూడు నెలల తర్వాత చలికాలంలో మళ్ళీ ఇలా వస్తుంది, తిరుగుతూ ఉంటుంది. ఇలా ఈ షేప్ లో తిరుగుతూ ఉంటే ఈ నాలుగు సంవత్సరంలో నాలుగు సార్లు ఇలా చూస్తే ఈ షేప్ కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఒక సమ్మర్ లో ఉంటుంది, ఇక్కడ వింటర్ లో ఇక్కడ వస్తుంది, వర్షాకాలంలో ఇక్కడ ఉంది, ఆకారాలలో ఇక్కడ ఉంటుంది. ఈ సింబల్ అన్ని కలిపితే వచ్చే ఆకృతి స్వస్తిక. స్వస్తిక్ అంటే ఏంటంటే సప్తఋషులు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, ధ్రువ నక్షత్రం చుట్టూ సప్తఋషులు తిరుగుతున్నారు, దాని ఆ ప్రదక్షిణతో ఈ విశ్వం అంతా కంట్రోల్ అవుతూ ఉంది. అది ఆ స్వస్తిక్ లో ఉన్న మహత్వం. ప్రదక్షిణ గురించి కూడా చాలా చెప్పారు. ఋషులు కూడా వాటి చుట్టూ తిరుగుతున్నారు. ప్రదక్షిణలో కూడా మనం చేసేది అదే కదా, యజ్ఞశాల చుట్టూ తిరుగుతూ ఉంటాము, వాళ్ళు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ సింబల్ ప్రదక్షిణానికి గంగా జయంతి అని ఒకరోజు జరుపుకుంటాము. ఆ రోజు గంగా జన్మించింది అని చూస్తాము. నక్షత్రంలో ఆకాశంలో చూస్తే ఏం కనిపిస్తుందంటే విష్ణు ఆకృతి చూశాం కదా, విష్ణు పాదాల నుండి పాలపుంత ఒక గంగ, దివిజ గంగ అంటారు దాన్ని, అది ప్రవహిస్తుంది. అది వచ్చి ఎక్కడ రుద్రమండలం అంటామో ఆ రుద్రమండల శిరస్సు మీద ఆగుతుంది పాలపుంత. ఇక్కడ నుంచి చూస్తే గంగా జయంతి రోజు విష్ణు పాదాల నుంచి స్టార్ట్ అయ్యి ఆ నక్షత్రాల సమూహాలు చూస్తే ఒక ధారలాగా వచ్చి రుద్ర శిరస్సు మీద ఆగుతుంది. మన కథ తెలుసు కదా, బ్రహ్మ విష్ణు పాదాలు కడిగినప్పుడు గంగ జన్మిస్తుంది. ఆ గంగ ప్రవాహాన్ని తట్టుకోలేక పృథ్వీ బెదిరిపోతుంటే రుద్రుడు వచ్చి తన జటాలు ధరిస్తాడు. ఇది యాక్చువల్ గా ఆ రోజు చూడొచ్చు. గంగా జయంతి రోజు మనం ఆకాశంలో చూస్తే ఈ నక్షత్రాలు కనిపిస్తాయి ఇలాగే. ఆ నక్షత్రాన్ని చూస్తే ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టే కనిపిస్తుంది కదా, అక్కడ ఆ బొమ్మ ఊరికి పెట్టారు. బట్ అలా చూస్తే ఒక అమ్మాయి లాగే కనిపిస్తుంది, దాన్ని గంగాదేవి అని ఋషులు గుర్తించారు. ఆ రోజుని గంగా జయంతి అని జరుపుకున్నాం. ఇప్పుడు మనం పృథ్వీ మీద ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మనము ధ్రువ నక్షత్రానికి వెళ్లి కింద చూస్తే ఏం కనిపిస్తుంది అంటే మన పృథ్వీ ఇక్కడ ఎక్కడ ఉంది, దాని చుట్టూ 12 రాశి చక్రాలు ఉన్నాయి. ఈ 12 రాశి చక్రాలు ఒక వృత్తాకారంలో ఉన్నాయి, పృథ్వీ చుట్టూ ఉన్నాయి, మధ్యలో పృథ్వీ ఉంది. మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము, ధ్రువ నక్షత్రం నుంచి చూస్తున్నాం. అప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అంటే ధ్రువ నక్షత్రం నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ 12 రాశి చక్రాలు ఉన్నాయి, పక్కన నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక శంఖం ఆకృతిలో ఉంది, అందుకు శంఖానికి అంత మహత్వం. ఈ శంఖ, ఇది ధ్రువ నక్షత్రము, మన పృథ్వీ ఇక్కడ ఉంది, ద్వాదశ రాశులు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆకృతుల్ని ఏం చేయక్కర్లేదు, ఊరికే అక్కడ సైంటిఫిక్ గా ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్లు దొరుకుతాయి, నక్షత్రాలు ఎలా ఉన్నాయని చూడొచ్చు. ఆ ఆకృతులను చూసినప్పుడు మనం ఏం చేయకుండానే ఆ శంఖం ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. ఆ దివ్య శంఖానికి మనము ఇంట్లో పెట్టుకునే దక్షిణావర్తి శంఖము ఆ శక్తుల్ని తీసుకుంటుంది, మనందరికీ ఇస్తుంది, అందుకు శంఖానికి అంత మహత్వం. ఇది దక్షిణావర్తి శంఖము. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఈ శంఖాన్ని మనం ఇంట్లో ఒక పద్ధతిగా పెట్టుకుంటే హార్మనీ అవుతుంది అంటారు, అంటే మంచి చెడు ఏమీ జరగదు, సమస్థితి ఉంటుంది. ఇప్పుడు మన 12 మాసాల పేర్లు తెలుసు కదా, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ అని. అవే పేర్లు ఎందుకు పెట్టారు ఎవరైనా ఆలోచించారా? నాకు అనిపించట్లేదు. నక్షత్రాలను బట్టి చెప్పారు. ఏంటంటే ఏ నక్షత్రం ఆ పౌర్ణమి రోజు చంద్రుడికి దగ్గర ఉంటుందో ఆ నెలానికి ఆ నక్షత్రం పేరు పెట్టారు. చిత్త నక్షత్రం ఉన్న మాసం చైత్ర, విశాఖ, వైశాఖ, జ్యేష్ఠ, భాద్రపద, ఇలాగే 12 నక్షత్రాలు కూడా వస్తాయి. ఇవి నక్షత్రాలు, అశ్విని నక్షత్రం, ఇలా 27 నక్షత్రాలు ఉన్నాయి, వాటి అధిపతులు. అశ్విని నక్షత్రానికి అధిపతులు అశ్విని దేవతలు, భరణి నక్షత్రానికి యముడు, రోహిణి నక్షత్రానికి ప్రజాపతి, కృతికా నక్షత్రానికి అగ్ని అంటారు. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి దైవత్వం ఉంటుంది, దైవతల మధ్య ఉన్న సంబంధాన్ని కథలుగా చెప్తాం. ఇప్పుడు ఆ కథలు చెప్పాను కదా, చెప్తానని ఇక్కడ ఉన్నాయి కథలు. ఉత్తర గోగ్రహణ కథ తెలుసు కదా, దుర్యోధన వాళ్ళందరూ విరాట రాజు మీద వస్తారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు సైన్యం తీసుకుని. అప్పుడు భీష్ముడు, కర్ణ వీళ్ళందరూ ఇంకో వైపు నుంచి అటాక్ చేస్తారు. అప్పుడు ఎవరు ఉండరు, ఉత్తర కుమార అర్జునుడు వెళ్తారు. అప్పటికి వాళ్ళ 13 ఏళ్ళు ఇదైపోయి ఉంటుంది, వనవాసం అయిపోయి ఉంటుంది. అప్పుడు అర్జునుడు బయటకు వస్తాడు, వాళ్ళందరినీ ఓడిస్తాడు. ఇప్పుడు నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే, 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, అన్నిటికీ అధిపతులు ఉన్నారన్నాను. ఇక్కడ 2 నక్షత్రాలు ఉన్నాయి, పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని నక్షత్రాలు. వాటికి అధిపతి ఫల్గుణి అంటే అర్జునుడు, వాటికి అధిపతి అర్జునుడు. ధనిష్ట నక్షత్రం ఉంది, ధనిష్ట నక్షత్రానికి భీష్ముడు దైవత్వం, అష్టవసువులు దైవత్వం, వసువులు దైవత్వం, అష్టవసువుల్లో ఒకడు భీష్ముడు. ఇక్కడ కుంభరాశి ఉంది, ఈ 27 నక్షత్రాలు 12 రాశులకి లింక్ ఉంది కదా. కుంభరాశిలో, కుంభరంలో పుట్టిన కుంభ సంభవుడు ఎవడు, ఎవరు, ద్రోణాచార్యుడు. సో మన అర్జునుడు ఇక్కడున్నాడు, ఆపోజిట్ పార్టీలు ఎవరున్నారు చూడండి, ధనిష్ట నక్షత్రం ఉంది, భీష్ముడు ఉన్నాడు, కుంభరాశి ఉంది, ద్రోణుడు ఉన్నాడు. ఇక్కడ రేవతి నక్షత్రం దగ్గర ఒక 100 నక్షత్రాల సమూహం ఉంటుంది, అవి కౌరవ నక్షత్రాలుగా గుర్తింపబడ్డాయి. అవి 100 ఉన్నాయి, 100 నక్షత్రాలు ఉన్నాయి, అందుకే కౌరవులు 100 మంది ఉన్నారు. పాండవులు ఇక్కడ ఉంటారు, ఈ స్వాతి చిత్త ఫల్గుణి ఇక్కడ మఘ వరకు పాండవులు ఉంటారు, ఇక్కడ 100 మంది కౌరవులు ఉంటారు. రేవతి నక్షత్రానికి దగ్గర కర్ణ ఉంటాడు. ఇవన్నీ ఒక పార్టీలో ఉన్నాయి, ఆపోజిట్ లో అర్జునుడు ఉన్నాడు. ఆ రోజు ఉత్తర గ్రోగ్రహణ జరిగిన రోజు ఏమవుతుంది అంటే, ఫల్గుణి నక్షత్రం సూర్యోదయానికి ముందు ఉదయిస్తుంది. ఈ అన్ని నక్షత్రాలు ఆ రోజు కనిపించవు, అస్తమిస్తాయి. అంటే అర్జునుడు పుట్టాడు, అర్జునుడు గెలిచాడు, వీళ్ళందరూ ఓడిపోయారు. ఇది ఆ కథ ఉన్న కథలో ఉన్న మర్మం. ఆ రోజు ఫల్గుణి నక్షత్రం ఉదయిస్తుంది, ఈ అన్ని నక్షత్రాలు అస్తమిస్తాయి. ఇంద్ర వృత్ర వైరత్వం గురించి చాలా చెప్తారు. ఈ టైంలో మన ఇప్పుడు కృతిక కార్తె అంటారు, చాలా ఎండాకాలం ఉంటుంది, అంతా ఎక్కడ చూసినా ఎండలు ఉంటాయి, వర్షం ఉండదు ఎక్కడ ఎప్పుడు. అప్పుడు కథ ఏం చెప్తుందంటే, వృత్ర అనే ఒక అసురుడు ఉన్నాడు, వాడికి తల ఒక మృగ ప్రాణి తల ఉంటుంది, వృత్రాసురం, మృగ శిర అంటారు, మృగ శిరస్సు. మృగశిర నక్షత్రం గుర్తొస్తుంది కదా, మృగశిర నక్షత్రానికి వృత్రుడు అక్కడున్నాడు. వృత్రాసురుడు ఏం చేస్తాడంటే, ప్రపంచంలో ఉన్న నీటన్నిటినీ వాడు తాగేస్తాడు. అప్పుడు ఎవరికి నీళ్లు ఉండదు, అన్ని చోట్ల ఎండాకాలం ఉంటుంది, ఎక్కడ నీళ్లుండవు. అప్పుడు ఇంద్రుడు జన్మిస్తాడు, ఇంద్రుడు వృత్రుడిని చంపుతాడు, నీళ్లన్నీ ప్రపంచానికి వస్తాయి, వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఈ టైంలో జరుగుతున్నది, అది ఈ కథ జరుగుతోంది. 27 రాశుల్లో చూస్తే దేవతల్లో అందరికన్నా పెద్ద పెద్దవాడేవాడు ఇంద్రుడు, జ్యేష్ఠ దేవత ఇంద్రుడు, జ్యేష్ఠ నక్షత్రానికి దైవత్వం ఇంద్రుడు. ఆపోజిట్ లో చూస్తే ఎదురుగా మృగశిర నక్షత్రం ఉంది, మృగశిరస్సు ఎవరికి ఉంది, వృత్రాసురం. ఎప్పుడు ఇంద్రుడికి సంబంధించిన జ్యేష్ఠ నక్షత్రం ఉదయిస్తుందో అప్పుడు మృగశిర నక్షత్రం అస్తమిస్తుంది, అంటే వృత్రుడు చనిపోయాడు అనే కథ అందుకు కట్టారు. అప్పుడు వర్షాలన్నీ స్టార్ట్ అవుతాయి, ఆ రోజు నుంచి ఇంకా మీకు మృగశిర నక్షత్రం కనిపించదు. దీని గురించి చెప్పాను, శివుడు మన్మథుడిని చంపేయటం, మిథున రాశి అర్ధనారీశ్వర శివుడి తత్వం, ఇక్కడ ధనుర్రాశి. మన్మథుడికి ధనుస్సు ఉంటుంది, మన్మథుడికి ఆయుధం ధనుస్సు కదా, ధనుర్రాశికి మన్మథుడు సంబంధం ఉంది. మిథున రాశి ఉదయించినప్పుడు ధనుర్రాశి అస్తమిస్తుంది, శివుడు కళ్ళు తెరచాడు, మన్మథుడు చనిపోయాడు. ఇది ఆ కథలో ఉన్నాయి మరి. ఇప్పుడు ప్రతి ఒక్క దేవతకి ఒక ధ్వజం ఉంటుంది, అర్జునుడికి కూడా ఒక ధ్వజం ఉంది, హనుమధ్వజం ఉంటుంది అర్జునుడు రథం మీద. ప్రతి ఒక్క దేవతకి ఒక వాహనం కూడా ఉంటుంది, శివుడికి వాహనం ఉంది, దుర్గాదేవికి ఉంది, విష్ణువుకుంది, కానీ శివుడికి ఎందు ఏముంది వాహనము, వృషభ అంటే అది చూసేకి ఎలా ఉంటుంది, ఒక ముసలి ఎద్దరు చూస్తే ఎప్పుడో ఇప్పుడో అప్పుడో చనిపోతుంది అనేలాగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఉంటుంది. అంత మొత్తం బ్రహ్మాండాన్ని శాసించే శివుడికి ఆ ముసలి ఎద్దు తప్ప ఇంకేం దొరకలేదా? విష్ణువు అయితే బాగుంది కదా, గరుడం మీద ఉంటాడు, ఎగురుతాడు హాయిగా, ఒక ఏరోప్లేన్ లాగా ఉంది, అట్లీస్ట్ చూసే బాగుంది కొంచెం. లేదు శివుడికి ఆ ముసలి ఎద్దు తప్ప ఇంకేం దొరకలేదా, అదే ఎందుకు పెట్టుకున్నాడు అనేదానికి ఇప్పుడు చెప్తాం. అందరి దేవతలకి ఒక వాహనం ఉంటుంది, ఒక ధ్వజం ఉంటుంది, ఎందుకు అని చూద్దాం. ఇప్పుడు రాశి చక్రం చూసాం కదా, మిథున రాశి అర్ధనారీశ్వర తత్వం అన్నాము, దాని పైన ఉన్న రాశి ఏది చెప్పగలరా? మేష, వృషభ, మిథున. మిథున కన్నా ముందు వచ్చేది వృషభ. శివుడి ధ్వజం కూడా వృషభ ధ్వజం. శివుడు వృషభ ధ్వజుడు, వృషభ వాహనం. ఎందుకంటే నక్షత్రాలు ఉదయించినప్పుడు పైన వృషభ నక్షత్రం, వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు ఉదయిస్తాయి, తర్వాత మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఉదయిస్తాయి. చూస్తే ఎలా ఉంటుంది? శివుడున్నాడు, శివుడు పైన వృషభం ఉంది, అంటే అందుకోసమని శివుడికి వృషభ ధ్వజం అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, నక్షత్రాలు పృథ్వీ తిరుగుతూ ఉంటుంది, నక్షత్రాలు కూడా ఉదయిస్తాయి, అస్తమిస్తాయి. అస్తమించేటప్పుడు ఏమవుతుంది, వృషభ కింద ఉంటుంది, పైన శివుడు ఉంటాడు. అందుకోసం శివుడికి వృషభ వాహనం అన్నారు. ఇంకా ఏమి మంచి ప్రాణి దొరకలేక పెట్టుకోలేదు వృషభ, అందుకోసం అని ముసలి ఎద్దు ఎందుకు పెట్టారంటే వృషభ రాశి ఇలా ఉంటుంది, దాని పైన మిథున రాశి ఉంటుంది అని చెప్పడం ఎలా వాళ్ళ ఋషులకి, అందరికీ గుర్తు ఉండేలాగా చెప్పడానికి ఇలా కథ కట్టారు. శివుడు వృషభ మీద వెళ్తాడు, నంది మీద వెళ్తాడు అని. అప్పుడు ఆ కథ అందరికీ గుర్తు ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఇవన్నీ వెతికినప్పుడు అర్థమవుతుంది. భీష్ముడు కౌరవ పాండవులు అందరిలో అత్యంత శ్రేష్టమైన వారియర్ కదా. భీష్ముడు నుంచి ఎదురుకుంటే ఎవరు గెలవలేరు అది తెలుసు. అలాంటి భీష్ముడికి ధ్వజం ఏంటి తెలుసా? తాటి చెట్టు. అంటే లిక్కర్ ప్లాంట్ పెట్టుకున్నాడు తల మీద. ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ధనిష్ట నక్షత్రం భీష్ముడు అని చూశాం కదా, దాని పైన కుంభరాశి ఉంది, కుంభరాశికి దైవతం వరుణ. ఈ పామ్ ట్రీ ఉంటుంది తాటి చెట్టు కదా, తాటి చెట్టు నుంచి తీస్తారు కదా దాన్ని, కల్లుని వారుణి అని అంటారు, అంటే వరుణ శక్తితో పుట్టింది అంటారు. అందుకోసం ధనిష్ట నక్షత్రం పైన కుంభరాశి ఉంది, కుంభరాశి దైవత్వం వరుణుడు, వరుణుడి నుంచి తాటి చెట్టుకి సంబంధం ఉంది. అందుకోసం భీష్ముడు పైన కుంభరాశి ఉంది కాబట్టి భీష్ముడికి తాటి చెట్టు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే, భీష్ముడు బ్రహ్మచారి. నక్షత్రాల్లో చూస్తే మిథున రాశికి చాలా దూరం ఉంటాడు, ఎంత దూరం ఉండొచ్చో అంత దూరం ఉంటాడు. అదే సమయంలో కన్యారాశికి కూడా చాలా దూరంలో ఉంటాడు. ఇప్పుడు భీష్ముడు కథం అర్థమవుతుంది కదా, ఎందుకు బ్రహ్మచారి అంటారంటే భీష్మ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం ఎక్కడుంది అంటే మిథున రాశి నుంచి కన్యారాశి నుంచి ఎంత దూరంలో ఉండగలదో ఆ పాయింట్ తీసుకుంటే అక్కడ ధనిష్ట నక్షత్రం. అది భీష్ముడు బ్రహ్మచారి కథ. అలాగే భీష్ముడు పడిపోతాడు యుద్ధంలో, కానీ చనిపోయటం ఇంకో రోజు చనిపోతాడు చాలా రోజుల తర్వాత, అప్పుడు ఆ ధనిష్ట నక్షత్రం అస్తమిస్తుంది. ఇది గంగావతరణ ఇంకో బొమ్మ. ఇది నక్షత్రాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి, ఇది ఒక ఆర్టిస్ట్ రాసిన బొమ్మ, ఇది గంగ దిగుతున్న బొమ్మ. దీనికి ఆలోచిస్తే ఇలా ప్రవహిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, ఆ రోజు మొత్తం కనిపిస్తుంది ఈ నక్షత్రాల సమూహం, అందుకోసం ఆ రోజు గంగావతరణ అంటాం. ఇంకా ఒక కథ, ద్రౌపదికి 5 మంది భర్తలు కదా, అది ఎందుకు అంటే కన్యారాశి ఉంది కదా. ద్రౌపది యజ్ఞకుండం నుంచి జన్మించినప్పుడు, పుట్టినప్పుడు తనకి 5 నక్షత్రాలు చుట్టూ ఉంటాయి. 5 భర్తలు తెలుసు కదా, యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల సహదేవులు. యుధిష్ఠిర యమపుత్రుడు కదా, భీముడు వాయుపుత్రుడు, అర్జునుడు ఉన్నాడు, నకుల సహదేవులు అశ్విని పుత్రుల కుమారు. కన్యారాశి చూస్తే కన్యారాశి చుట్టూ 5 ప్రముఖ నక్షత్రాలు ఉంటాయి. మఖ నక్షత్ర, స్వాతి నక్షత్రం, అశ్వత్ర మండలము, ఫల్గుణి నక్షత్రం చూసాం కదా. కన్యారాశి చుట్టూ 5 నక్షత్రాలు ఉంటాయి, దాన్ని రక్షిస్తూ ఉన్నట్టు కనిపిస్తాయి చూస్తే. మఖ నక్షత్రానికి దైవత్వం యముడు, పితృలు, పితృల్లో పెద్దవాడు యముడు, యముడు కొడుకు యుధిష్ఠిరుడు. స్వాతి నక్షత్రం వాయుదైవత్వము, వాయుపుత్రుడు భీముడు. ఫల్గుణి నక్షత్రానికి ఫల్గుణి ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అశ్విని దేవతలకి అశ్విని కుమారులు నకుల సహదేవులు ఉన్నారు. ఈ 5 నక్షత్రాలు కన్యారాశి చుట్టూ ఉంటాయి. చూస్తే కన్యారాశిని, కన్యని వీళ్ళైదురు రక్షిస్తున్నట్టు కనిపిస్తుంటారు. అందుకు ఈ కథ పుట్టింది. ఆ కన్యారాశి కూడా ఈ పంచ పాండవులు ఉన్న చోటలోనే ఉంటుంది కాబట్టి పంచ పాండవులు భారీగా ద్రౌపదిని చూశారు. ఎదురువైపు కౌరవులు ఉంటారు, పాండవులు కౌరవులు ఆపోజిట్ అంటాము, వాళ్ల మధ్య యుద్ధం జరుగుతుంది, అవంతా చూస్తూ ఉంటాం. ఇలాగే చాలా కథలున్నాయి. గొబ్బూరి వెంకటానంద రాఘవ గారని ఒక ఆయన ఈ వేదాల్లో ఉన్న మంత్రాలు, ఈ కథలని లింక్ చేసి జ్యోతిర్వేదము అనే పుస్తకం రాశారు. 3 పుస్తకాలు రాశారు, నక్షత్రములు, చుక్కల శుద్ధి, జ్యోతిర్వేదం అని 3 పుస్తకాలు రాశారు. దాని నుంచి ఇవన్నీ తీశాను నేను. అక్కడ ఆయన రాసినవి మన ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చూస్తే, సైంటిఫిక్ గా చూసిన నక్షత్రాలు ఎలా ఉంటాయి అని చూస్తే మ్యాచ్ అవుతుంది. దాన్ని బట్టి ఇవన్నీ డీటెయిల్స్ స్టార్ట్ అయింది. ఈ కథలు ఇలాగా ఆయన పుస్తకాల్లో ఇంకా 100 కథలు ఉన్నాయి. అన్ని పండుగలకి, అన్ని సంబంధాలకి ఆయన ఇంద్రుడు, ఇంకా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు అన్ని ప్రతి ఒక్క మన పురాణంలో వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి గురించి నక్షత్రాలు ఉన్నాయి. అగస్త్య మహర్షి గురించి కూడా ఒక కథ ఉంది. అందరు ఋషులు ఉత్తర భారతంలో ఉంటారు, అగస్త్య మహర్షి మాత్రం దక్షిణ భారతంలో ఉంటారు. దాని వెనక ఉన్న అర్థం ఏంటి, నక్షత్రాలు ఏంటంటే అగస్త్య మహర్షికి సంబంధించిన నక్షత్రం దక్షిణ భారతం నుంచి మాత్రమే కనిపిస్తుంది, ఉత్తర భారతంలో కనిపించదు. అందుకు ఆయన దక్షిణ భారతం వచ్చారు అనే కథ ఉంది. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి, ప్రతి ఒక్క పురాణ కథలో ఉన్న వ్యక్తికి సంబంధం ఆయన ఆ పుస్తకాల్లో రాశారు. దాంట్లో కొన్ని నేను చూపించాను. ఇప్పుడు మళ్లీ మొదటికొద్దాం. ఇప్పుడు చూస్తూ వెళ్లాం కదా, 1 మీటర్ నుంచి పృథ్వీ ఎలా కనిపిస్తుంది, 10 మీటర్ల నుంచి, 100 కిలోమీటర్ల నుంచి ఎలా కనిపిస్తుంది అని. ఇప్పుడు మనం లోతుకు వెళ్దాం. ఇప్పుడు టెలిస్కోప్ పెట్టుకుని దూరం నుంచి చూస్తాం, దూరంలో ఉన్న వస్తువులను చూస్తున్నాము. ఇప్పుడు ఒక ఆకు తీసుకుని దాన్ని లోపలికి వెళుతూ ఉంటే, డిస్టెన్సెస్ తగ్గుతూ వస్తే ఎలా ఉంటుంది చూద్దాం. మళ్లీ ఇక్కడ ఆకులు చూశాము. ఇంకా దగ్గరలో చూస్తే ఆకుల్లో ఉన్న గీతలు కనిపిస్తాయి, ఇంకా దాని స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆకుల్లో ఉన్న సెల్స్ కనిపించడం మొదలైంది. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కటి ఒక లీఫ్ సెల్, ఇది అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తున్నాం, ఆ సెల్ లోపలికి వెళ్ళాము. న్యూక్లియస్ కనిపిస్తుంది ఇక్కడ, ఇవి క్రోమోజోమ్స్ అంటాము, 23 ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం, డిస్టెన్స్ తగ్గుతూ వస్తున్నాయి, చాలా దగ్గరలో వెళ్తున్నాము. ఇంకా ఫైనలీ ఒక పరమాణు కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం పరమాణు, దీంట్లో ఎలక్ట్రాన్ అని ఉంటుంది కదా, అది ఇక్కడెక్కడో ఉంది. అది ఎక్కడ ఉంది అని చూడలేము మనము, ఇప్పుడు సైన్స్ కూడా దానికి చూడలేకపోతుంది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఒకటేం గుర్తొస్తుంది అంటే, మనం దూరం నుంచి విశ్వాన్ని ఎలా చూశామో అదే దృష్టి ఇక్కడ కూడా కనిపిస్తూ వస్తోంది. ఇంకా దగ్గరలో వెళ్దాం, ఏమవుతుంది చూద్దాం. న్యూక్లియస్ కనిపిస్తోంది, ఇక్కడంతా మళ్ళీ ఖాళీ ఉంది, ప్రోటాన్ న్యూక్లియస్ కనిపిస్తోంది, ఇలాగే కనిపిస్తూ వస్తుంది. మన ఋషులు ఒక సూత్రం ఇచ్చారు, అణోరణీయాన్ మహతోమహియాన్, పైన యాజ్ అబౌవ్ సో బిలో అంటారు. అంటే ఈ దేహో దేవాలయం అంటారు, విశ్వంలో ఉన్నదంతా మన శరీరంలో ఉంది అంటారు. ఇవన్నీ ఇలా సైంటిఫిక్ గా చూసినప్పుడు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆకాశాన్ని చూస్తే ఎలా ఉంటుందో, మనం ఇంకా దగ్గరలో వెళ్లి చూసినప్పుడు కూడా అదే దృశ్యం కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ చెప్పినవి నేను ఇంతవరకు చెప్పింది పురాణాల్లో చెప్పిన కథలు, మన వైదిక ఋషులు రాసిన పురాణాలు, బ్రాహ్మణులు అక్కడ ఉన్న కథల గురించి చెప్పాను. వాళ్ళు చేరుకున్న స్థితి గురించి తెలుసు కదా, మనం చెప్పాను అక్కడ ఒక మానసిక స్థితులు చూపించినప్పుడు మధ్యలో మనం ఉన్నాము, మనకన్నా పైన వైదిక ఋషులు ఉన్నారు. మహర్షి అరవిందో శ్రీమాత గురించి అందరికి తెలుసు, వాళ్ళు అక్కడ నుంచి పైకి తీసుకెళ్లారు మమ్మల్ని. వాళ్ళు ఆ మానసిక స్థితి నుంచి పైకి వెళ్లారు, వాళ్ళు ఇవన్నీ అందిస్తూ వచ్చారు. అంటే వాళ్ళు చేరుకున్నారు కాబట్టి మనం అందరూ ఆ లెవెల్ కి చేరుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన అరవిందులు ఇచ్చిన సాధన ఏంటంటే, ఆయన ఒక పెద్ద బుక్ రాశారు లైఫ్ డివైన్ అని, అంటే మనం హిందీలో తెలుగులో చెప్పుకోవాలంటే జీవన దేవత సాధన. గురువుగారు దాన్ని జీవన దేవత సాధనగా ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకుంటే ఈ వైదిక ఋషులు ఏ స్థితిలో ఉన్నారో దానికన్నా పైకి మనం వెళ్ళొచ్చు అని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పింది ఎప్పుడు అబద్దం కాదు. మనకు ఆ వైదిక ఋషులు ఎక్కడున్నారు మనమేంటి అనిపించవచ్చు, కానీ గురువు గారికి ఎందుకు అంత గొప్పవాళ్ళు అని చెప్తామంటే, ఆ వైదిక ఋషుల కన్నా పైకి మమ్మల్ని తీసుకెళ్లే విధానాన్ని చిన్నగా చాలా ఈజీగా మనకు జీవన దేవతా సాధన విధానంగా ఇచ్చేశారు. ఆ సాధన చేసుకుంటూ ఉంటే వేదాల్లో వేదాలను దర్శించిన ఋషుల కన్నా పైకి మనం ఎదగచ్చు. అందుకు ఆ సాధనలు చాలా ఇంపార్టెంట్. ఆ సాధనలు మనం అందరూ చేసుకోం. నా పేరా? నా పేరు రాజీవ్, బెంగళూరు నుంచి వచ్చాను. ఇది అవును అవును. ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయంటే, మాస్టర్ ఇప్పుడు లైబ్రరీ ఉంది కదా, మాస్టర్ లైబ్రరీ ఉంది ఒంగోలులో. ఇప్పుడు ఆ బుక్స్ ఎక్కడ ప్రింట్ లో దొరకట్లేదు, అవన్నీ అవుట్ ఆఫ్ ప్రింట్ బుక్స్. అవి మాస్టర్ దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయి. ఆ లైబ్రరీలో ఇప్పుడు అందరికీ ఓపెన్ చేశారు. అక్కడ వెళ్లి ఒంగోలు రాజలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడకి చెప్పి ఆ రోజు వెళ్లి మీరు చూసుకోవచ్చు. జ్యోతిర్వేదము, చుక్కల శుద్ధి, నక్షత్రం. జ్యోతిర్వేదం అనే పుస్తకం ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది. మిగతా రెండు పుస్తకాలు ఇంటర్నెట్ లో లేవు, మాస్టర్ గారి లైబ్రరీలో ఉంది. గొబ్బూరి వెంకటానంద రాఘవ్ గారు, తెనాలిలో ఎవరు ప్రింట్ చేశారు పబ్లిషర్ పేరు తెలియదు. జ్యోతిర్వేదము, చుక్కల శుద్ధి, నక్షత్రములు. లేదు, కోర్స్ ఏం చేయలేదు. ఆ పుస్తకాల్లో తెలుగులో ఉంది అది. కొన్ని సాఫ్ట్వేర్లు దొరుకుతాయి నక్షత్రాలు ఎలా ఉన్నాయి అని. ఆయన చెప్పినవి ఏం చెప్పారంటే, ఆ రోజు ఈ నక్షత్రాలు ఇలా కనిపిస్తాయి అని చెప్పారు. ఆయన కొన్ని నక్షత్రాలకి ఇంగ్లీష్ పేర్లు ఇచ్చారు, కొన్ని రీసెర్చ్ తెలిసింది. ఆ నక్షత్రాల పేరు బట్టి ఈ నక్షత్రాన్ని నేను ఆ సాఫ్ట్వేర్ ను చూస్తే, ఆ రోజు ఇప్పుడు పంచాంగం రాస్తారు కదా, వాళ్ళకి నక్షత్రాలు ఎప్పుడు ఉదయిస్తాయని తెలుస్తుంది. సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి, చూస్తే ఇవన్నీ మ్యాచ్ అయింది తెలుస్తుంది. కాన్ఫరెన్స్ ఇది, అది దియా గురించి, అది దీనికి సంబంధించింది కాదు. దేవసంస్కృతి విశ్వవిద్యాలయం వాళ్ళు డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ అని స్టార్ట్ చేశారు, దానికి సంబంధించిన మీటింగ్ కి వెళ్ళారు. శాంతి కుంజులో జరిగింది, హరిద్వార్. దియా గురించి చెప్పాలంటే, ఓకే నాకు మంచి అవకాశం దొరికింది, నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు తీసుకుంటా. చాలా చోట్ల మనం, మీ అందరూ అదృష్టవంతులు, మీరు ఎక్కడ వెళ్లి గురుగారి గురించి చెప్పినా దేవతల గురించి చెప్పినా మీ చుట్టుపక్కల ఉన్న జనాలు వింటారు. నేను బెంగళూరులో ఉంటాను, ఈ మధ్య యంగ్ జనరేషన్ లో ఎవరితో వెళ్లి నేను ఇలా గాయత్రి పరివారతో సంబంధం ఉంది నాకు, గాయత్రి మంత్రం చేసుకోండి అంటే, ఇప్పుడు తెలుసు మీకు యువత ఎలా ఉంటుంది, ఏమైనా దేవుడి గురించి చెప్పినా ఇప్పుడు ఎందుకు అనుకుంటాం. మనమే చాలా మంది అనుకుంటాం పిల్లలకి ఎందుకు, పెద్దవాళ్ళు అయినాక చూద్దాము. ఇంకా పిల్లలేం వినరు, కానీ ఈ విజ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి. ఎలా అందించాలి అనేక ఏం చేశారంటే, ఇప్పుడు గాయత్రి పరివార వాళ్ళు దేవుడి గురించి చెప్పకుండా, గాయత్రి మంత్రం గురించి చెప్పకుండా, ఇంకో విధంలో వాళ్ళకి నేర్పిస్తున్నా, ఇవన్నీ విజ్ఞానాన్ని నేర్పిస్తున్నా. ఇప్పుడు అందరికీ ఇంటర్నెట్ కంప్యూటర్స్ అంటే అందరికీ అర్థమవుతుంది యంగ్ జనరేషన్ లో. వాళ్లకి అర్థమయ్యే భాషలో గురుగారు చెప్పిన విషయాలని ఇందున్న యూత్ కి చెప్తున్నాము. దాన్ని చేయడానికి దియా అనే ఒక సమూహం, ఇది ఆర్గనైజేషన్ కాదు, ఇది ఈ గాయత్రి పరివార్ ఉంది, గాయత్రి పరివార్ లో ఉన్న ఒక మూవ్మెంట్ ఇది. అంటే ఎవరైనా ఉండొచ్చు, గాయత్రి పరివార్ వాళ్ళు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన ధ్యేయం ఏంటంటే విచార క్రాంతి జరగాలి అందరిలో అనేది మన ధ్యేయం. దాన్ని సాధించడానికి దియా ద్వారా పనిచేస్తాం. దియాకి మనము అందరూ ఇక్కడ చేస్తున్న పనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం గురువుగారి గురించి ఆయన సాధనల గురించి డైరెక్ట్ గా చెప్పేసుకుంటున్నాము, ఆ తర్వాత దాని అర్థాలు చెప్పుకుంటూ వస్తాము. అక్కడ రివర్స్ చేస్తాం, ఫస్ట్ సైంటిఫిక్ అన్ని చెప్పేస్తాం వాళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి అని. ఈ ఓంకార సాధన అని చెప్పము, ఆ అనండి అంటాము, ఊ అనండి అంటాము, ఊ అనండి అంటాము, ఆ ఊ మా సాధన అయిపోతుంది. వాళ్ళకి వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుంది, దానికి తగ్గించడానికి ఏం చేయాలో చెప్తాము. అదంతా చెప్పినాక ఇంత చేయక్కర్లేదు, దీనన్నిటినీ ఒక యజ్ఞ విధానంలో చేయొచ్చు అని చెప్పాం లాస్ట్ లో. అప్పటికి వాళ్ళకి యజ్ఞం గురించి అంతవరకేం చెప్పాను, వీటి గురించి సైంటిఫిక్ గా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దాంట్లో నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు గురుగారు యజ్ఞం అనగానే జనాలు వెళ్ళిపోతారు కదా, అప్పుడు అది లాస్ట్ లో చెప్తాం. ఇవన్నీ కష్టపడి నేర్చుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు, లేదంటే మీరు దీపయజ్ఞంలో ఇవన్నీ సాధించుకోవచ్చు అని తర్వాత చెప్తాం. చెప్పే అదే విచార క్రాంతి చేయటమే, సాధనలు అవే, కానీ చెప్పే విధానం కొంచెం మార్పు ఉంది, రివర్స్ వస్తుంది. సైంటిఫిక్ గా చెప్తాము, దీని గురించి తర్వాత వస్తాం. అక్కడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ నీవే ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు ముందుకు వస్తారు. అది అన్ని ఊర్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లో ఒక సెంటర్ ఉంది దియాకి. 5 మంది యాక్టివ్ కార్యకర్తలు దీన్ని తీసుకుని వెళ్లొచ్చు. దియాలో చాలా పనులున్నాయి చేయొచ్చు. దియాలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో చేసే కార్యక్రమాలు ఉన్నాయి, నగరాల్లో చేసే కార్యక్రమాలు ఉన్నాయి, వ్యసనముక్తి కార్యక్రమాలు ఉన్నాయి యూత్ కి. ఈనాటి యూత్ కి కావలసిన కార్యక్రమాలు మెయిన్ గా ఫోకస్ చేస్తాం అక్కడ. వాళ్ళు ఇప్పుడు పిల్లలకి చెప్తాము, పిల్లలకి ఎగ్జామ్ టైంలో స్కూల్స్కి వెళ్ళి ఏం చెప్తామంటే, ఎగ్జామ్స్ అంటే భయపడద్దండి, ఎగ్జామ్ టైంలో మీరు మీ మెమరీని ఎలా పెంచుకోవచ్చు, ఏం సాధన చేయొచ్చు అని వాళ్ళకి నేర్పిస్తాము. కాలేజ్ లో ఉన్న పిల్లలకి ర్యాగింగ్ చేయొద్దు, ర్యాగింగ్ పరిణామాల గురించి చెప్తాము. వ్యసనముక్తి, ఆల్కహాలిజం, సిగరెట్ అలాంటివి ఎలా మానొచ్చు అని చెప్తాము, వాటికి సపోర్ట్ చేస్తాము. కంపెనీస్కి వెళ్తాము, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఏం చెప్తామంటే, సమాజానికి సహాయపడండి అని చెప్తాం. అందరినీ దియాలో చేరండి అని చెప్పట్లేదు, మీరు ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నా ఆ ఆర్గనైజేషన్ లో పనిచేయండి, మేము హెల్ప్ చేస్తాము. మీరు ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఇంతవరకు కాదంటే దియాలో వచ్చి దీంట్లో పనిచేయండి, మన గాయత్రి పరివార్తో సంబంధం వస్తుంది. ఇంతమంది గాయత్రి పరివార సభ్యులున్నారు, వీళ్ళందరూ దియాలో యూత్ చేసే పనికి వీళ్ళందరూ సహాయపడతారు, మీ సాధనలుంటాయి, ఆ శక్తితో వాళ్ళు పనిచేస్తారు. దియా హైదరాబాద్ లో ఇప్పుడు యూత్ గ్రూప్ స్టార్ట్ అవుతోంది. సుకృత గారు ఉన్నారు, చందన అడగచ్చు, వీళ్ళిద్దరూ మీకు లింక్ ఇస్తారు దియా హైదరాబాద్ సెంటర్ గురించి. మీ మీ ఊళ్ళలో పెట్టుకోవచ్చు, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, అవి చేసుకోవాలి. రెగ్యులర్ గా చేయాలి, నియమితంగా కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి ఈ కార్యక్రమాలు. ఒక కోఆర్డినేటర్ ఉంటారు, కానీ ఇది ఆర్గనైజేషన్ కాదు, దీంట్లో డబ్బులు రావు ఎవరికి, అక్కడ వెళ్లి పని చేస్తుంటాము, అదంతా చేసేది.